యాత్రా గీతం, నా కళ్ళతో అమెరికా, ఏంజిల్ ఐలాండ్. ఏంజిల్ ఐలాండ్ శాన్ ఫ్రాన్సిస్కో చుట్టుపక్కల ఉన్న అన్ని ద్వీపాల్లోకెల్లా పెద్దది. 19వ శతాబ్దపు ప్రారంభంలో సైనిక అవసరాలకు మాత్రమే వాడిన ఈ ద్వీపం ప్రస్తుతం జాతీయ చారిత్రక ప్రదేశంగా విలసిల్లుతూ ఉంది. ప్రయాణం. ఏంజిల్ ఐలాండ్ మా ఇంటి నుంచి 40-50 మైళ్ళ దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి 2-3 దారులున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో, టిప్యూరాన్, వాలెహోల నుంచి ఫెర్రీలున్నాయి. మా ఇంటి నుంచి శాన్ ఫ్రాన్సిస్కోనే దగ్గరైనా అక్కడి నుంచి పడవ ప్రయాణం ఎక్కువ దూరం. అదీగాక శాన్ ఫ్రాన్సిస్కోలో పడవ ఎక్కవలసిన చోట కారు పార్కింగు బాగా ఖరీదెక్కువ. ఇదంతా సరే అయినా చివరి నిమిషపు ప్రయాణాలకి అక్కడి నుంచి టిక్కెట్లు దొరకవు. ఇన్ని కారణాల వల్ల ప్రతి గంట గంటకు పడవలు తిరిగే టిబ్యూరాన్ ఫెర్రీ నుంచి ఎక్కుదామని నిర్ణయించుకున్నాం. అయితే ఈ ప్రయాణము కష్టసాధ్యమేనని వెళ్ళొచ్చాక అర్థమైంది. ఒకే రోజు వెళ్ళొచ్చే ప్లాను వల్ల కనీసం 10 గంటలకు టిబ్యూరాన్లో ఉండాలని ఇంటి నుంచి 9 గంటలకే బయలుదేరాం. శాన్ ఫ్రాన్సిస్కో సిటీ దాటి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ మించి ఉత్తరంగా మరో 15 మైళ్ళు వెళ్ళాలి మేము. అయితే శాన్ ఫ్రాన్సిస్కో సిటీలో వీకెండ్ ట్రాఫిక్ జాముల గురించి మర్చిపోయాం. పొగమంచు ప్రవాహం. మేము గోల్డెన్ గేట్ బ్రిడ్జి దాటేసరికే 11:30 అయింది. ఆ రోజు దట్టంగా పొగమంచు పట్టింది. అసలే బ్రిడ్జి మీద తమాషగా ఆ కాస్త మేరే పొగమంచు అంటే అలాంటి ఇలాంటి పొగమంచు కాదు. బ్రిడ్జి దాటగానే వచ్చే కొండ మీద నుంచి స్పష్టంగా పొగమంచు ప్రవాహం ఏదో ప్రవహిస్తున్నట్టు అటు కొండ మించి ఇటు సముద్రం మీదికో, ఇటు సముద్రం మించి అటు కొండ మీదికో వేగంగా పోటెత్తుతున్న మేఘ సమూహం. అది దాటగానే కారులో నుంచి బయటకు చూస్తే అక్కడేదో నదీ ప్రవాహం రహదారి కడ్డుగా ఆకాశం మించి ప్రవహిస్తోంది అనుకుంటాం. అద్భుతమైన ఆ దృశ్య పారవస్యంలో మునిగి తేలుతూ ట్రాఫిక్ వల్ల కలిగిన ఆలస్యమంతా మర్చిపోయాం. టిబ్యూరాన్ చేరేసరికి భోజనాల వేళ అయింది. ఇక బోట్ టికెట్ల కోసం లైన్లో 1/2 గంట నిలబడ్డాం. మరో గంట తర్వాత వెళ్ళే బోట్లో టికెట్లు తీసుకుని భోజనం కోసం పక్కనే ఉన్న హోటళ్లలో, అన్నింటికన్నా త్వరగా తినేందుకు వీలున్న హోటల్ కోసం 15 నిమిషాలు వెతకవలసి వచ్చింది. అన్నీ విపరీతమైన జనంతో, రద్దీతో కిటకిటలాడుతున్నాయి. మొత్తానికి ఒక హోటల్లో ఉన్న సమయంలో త్వరగా భోజనం కానిచ్చి పడవలోకి పరుగెత్తాం. పుల్లని బ్రెడ్డు, వెన్న, ఫ్రైడ్ చికెన్, మ్యాకరోనీ చీజు, కాసిని ఫ్రెంచ్ ఫ్రైస్ అంతే. నిజానికి సీ ఫుడ్ పుష్కలంగా దొరికే ఇలాంటి చోట స్థిమితంగా కూర్చుని నచ్చిన సీ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటాం, కానీ అలా భోజనం చేసే అవకాశం ఈసారి మాకు దొరకలేదు. ఏంజిల్ ద్వీపం. అక్కడ వేచి ఉన్నంతసేపు లేదు ప్రయాణం. సరిగ్గా 1/2 గంటలో ఎదురుగా కనుచూపు మేర దాదాపు 2 గంటల నుండి కనిపిస్తూ మురిపిస్తున్న ఏంజిల్ ద్వీపం మీదకి అడుగుపెట్టాం. బోట్ ఆగిన ప్రదేశం నుంచి కుడివైపుకి కొద్దిగా నడిస్తే ఒక కెఫే వస్తుంది. అందులోని ద్వీపమంతా తిప్పి చూపించే బస్సు టికెట్లు అమ్ముతారు. చాలా పెద్ద లైన్ ఉండడం వల్ల సత్య ఒక్కడు లైన్లో నిలబడ్డాడు. పిల్లల్ని తీసుకుని నేను బయటంతా ఎండగా ఉండడం వల్ల కాస్త నీడని వెతుక్కుంటూ ముందుకు నడిచి ఇంకాస్త ముందుకు బీచ్ని ఆనుకుని ఉన్న మ్యూజియం ఎదురుగా కాస్త నీడ ఉన్న చెట్టు కింద కూలబడ్డాను. చల్లని నీళ్లలోకి దిగి పిల్లలందరూ ఆడుతూ ఉన్న, మార్చుకునేందుకు బట్టలు తెచ్చుకోనందున నేను పిల్లల్ని నీళ్లలోకి వెళ్ళనివ్వలేదు. దాంతో కాసేపు అలిగినా అంతలోనే అన్నీ మర్చిపోయి అక్కడక్కడే గడ్డిలో పరుగులెడుతూ ఆడడం మొదలుపెట్టారు. పోలిక లేకపోయినా నాకు క్యాటలిన్ ఐలాండ్ జ్ఞాపకం వచ్చింది. అలా మరో గంట నిరీక్షణ తర్వాత సత్య మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి బస్సు బయలుదేరుతుందని చెప్పాడు. మేము పరుగున వచ్చి చేరాం. ఆ ద్వీపం మీద నిజానికి ఊరంటూ ఏమీ లేదు. ఎప్పటివో పాతకాలపు శిథిలావస్థలో ఉన్న భవంతులు తప్ప. దాదాపు గంటసేపు తిరిగే టూరులో భీమునిపట్నంలోని భవంతుల్ని పోలిన కూలిపోతున్న తలుపులు లేని కట్టడాలు కొన్ని కనిపిస్తాయి. కాకపోతే ఇవి బాగా పెద్దవి. ఇమ్మిగ్రేషన్ చెకింగ్. 1910-1940 మధ్య కాలంలో ఈ ద్వీపంలో ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుంచి వలస వచ్చేవారిని శాన్ఫ్రాన్సిస్కోలో అడుగుపెట్టే ముందు ఇమ్మిగ్రేషన్ చెకింగ్ పేరిట ఇక్కడ ఉంచేవారట. ఎన్నో సంవత్సరాల నుంచి శాన్ఫ్రాన్సిస్కోలో నివాసమున్నవారైన ఒక్కసారి స్వదేశానికి వెళితే తిరిగి వచ్చాక మళ్ళీ ఈ మెట్టు దాటాల్సిందే. అయితే ఈ ఎదురుచూపు ఒక్కోసారి నెలలు దాటి సంవత్సరాలు కూడా పట్టేదట. ఇక్కడ అలా వేచి ఉన్న గృహాలు 1970లో తీసివేసేయవలసి వచ్చినప్పుడు ఇక్కడి చెక్క గోడల మీద కత్తితో చెక్కిన వందలాది చైనీ కవితలు బయటపడ్డాయట. వాటిలో కొన్ని చదివినప్పుడే అప్పటి ఇమ్మిగ్రేషన్ సిస్టంలోని లోటుపాట్లు బయటి ప్రపంచానికి తెలిసాయట. మిసైల్ సెంటర్. ఆ తర్వాత 2వ ప్రపంచ యుద్ధకాలంలో ఈ స్థలాన్ని యుద్ధ సన్నాహాలకు, సైనిక శిక్షణకు మిసైల్ సెంటర్గాను వాడేవారట. అలాగే యుద్ధ సమయంలో జబ్బు పడిన వారిని ఇక్కడ క్వారంటైన్లో ఉంచేవారు. క్రమంగా కేవలం క్వారంటైన్ స్టేషన్గా మాత్రమే ఈ ద్వీపాన్ని వాడి ఇతర కార్యక్రమాలన్నీ శాన్ఫ్రాన్సిస్కోకి మార్చివేశారు. 1960లలో ఈ ప్రాంతాన్ని సంరక్షిత స్టేట్ పార్కుగా మార్చివేశారు. ఇక్కడ ఒకప్పటి మిసైల్ సెంటర్ని తుప్పుపట్టిన దశలో ఇప్పటికీ సందర్శకులు చూడొచ్చు. మా బస్సు టూర్లో మాత్రం ఎక్కడా దిగనివ్వరు కాబట్టి దూరం నుంచి చూసి సరిపెట్టుకోవలసి వచ్చింది. ఈ ద్వీపంలో స్వయంగా ఏదైనా చూడాలనుకుంటే అద్దెకు దొరికే సైకిళ్ళు తీసుకుని తిరిగి రావాల్సిందే. ఒక విధంగా ట్రిక్కింగు, సైక్లింగు, ఎక్కువ దూరాలకు నడవాలనుకునే వారికి మంచి అవకాశం ఇక్కడ. కానీ మాలాగా చిన్నపిల్లల్ని తీసుకుని సాయంత్రానికి గూటికి చేరాలనుకునే వారికి ఈ బస్సు టూరే బెస్ట్. అద్భుత దృశ్యాలు. బస్సు టూర్లో దిగువన కనిపించే అద్భుత దృశ్యాలు వర్ణించనలవి కానివి. దిగువన అందమైన నీలి కెరటాలు మెరిసే అలల తళుకులు, అందులో చిన్నప్పటి కత్తి పడవల్లాంటి బుల్లి తెరచాప పడవల విన్యాసాలు, చుట్టూ కనుచూపు మేర పర్వతాల మీద వదిలి వచ్చిన పట్టణపు పాదముద్రలుగా పొట్టి పొట్టి భవంతులు. ఆస్వాదిస్తూ ముందుకెళ్తే ద్వీపాంతరంలో ఏవో గాథల్ని వినిపించే ఎప్పటివో కట్టడాలు, జ్ఞాపకాలు పొరలై రాలుతున్న గోడల మీద ప్రతిఫలిస్తూ ఎవరివో హృదయ స్పందనలు. అడుగడుగున దట్టమైన యూకలిప్టస్ చెట్లు, పేర్లు తెలియని దట్టమైన పొదలు, ఉన్నట్టుండి ఏమీ లేని ఎండుగడ్డి కొసల చిన్న మైదానాలును. ఒకటి రెండు చోట్ల మాత్రం ఫోటోలకి ఆపుతారు. అక్కడి నుంచి కనబడే శాన్ఫ్రాన్సిస్కో నగరాన్ని, గోల్డెన్ గేట్ బ్రిడ్జిని ఫోటోలు తీసుకోవడానికే పనిగట్టుకుని చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఆ రోజంతా దూరంగా ఆ నగరానికి, ఈ ద్వీపానికి మధ్య కమ్మిన పొగమంచు వల్ల దురదృష్టవశాత్తు మాకు సరిగా ఏ దృశ్యము కనిపించలేదు. అయితే అది ఒక విశేషమే. కేవలం భవంతుల, బ్రిడ్జి కొసలు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగతా ప్రాంతమంతా అటు ఇటు మబ్బు మింగి మధ్య కొంతమేర మాత్రం ఆకాశంలో హఠాత్తుగా మొలిచిన సుందర సరళరేఖ మీద వెండి వెలుగుల కుంచెతో గీసిన కొసల వర్ణనా చిత్రం భలే బావుంది చూడ్డానికి. ద్వీపంలోకెల్లా ఎత్తైన పర్వత శిఖరాన్ని మౌంట్ క్యారోలిన్ లివర్మూర్ అని పిలుస్తారు. డిసెంబర్ నెలలో ఆ శిఖరం మీద నుంచి సుదూరాలకు వెలుగులు విరజమ్మి విద్యుత్ దీపాల్ని వెలిగిస్తారట. 2008లో దావానలం పుట్టుకొచ్చి ద్వీపంలో దాదాపు 3వ వంతు అటవీ ప్రాంతమంతా దహించుకుపోయింది. ఉదయం నుంచి సాయంత్రానికి ఆర్పివేయగలిగారు కాబట్టి పాతకాలపు భవంతులన్నీ కాపాడగలిగారట. కేవలం 1.5 మైళ్ళ పొడవు వెడల్పు కలిగిన ఈ ద్వీపంలో చరిత్ర మాత్రం విస్తృతమైంది. సుదీర్ఘ ఎదురుచూపు. బస్సు టూర్ పూర్తయ్యాక విజిటింగ్ సెంటర్లో ఉన్న మ్యూజియము, వీడియో సెషన్లు చాలా ఆసక్తికరమైన విషయాల్ని చెప్తాయి. ఇక్కడ గోడలపై రాసిన కవితల్లో కొన్ని వినిపించినప్పుడు హృదయం ద్రవించక మానదు. సుదీర్ఘ ఎదురుచూపు, ఒంటరి బందీతనం, అనుకున్న తీరాలకు చేరాలని ఎంతో దూరం అష్ట కష్టాల కోర్చి సముద్ర ప్రయాణం చేసి వచ్చాక దేవుడు వరమిచ్చిన పూజారి తలుపు తెరవలేదన్నట్లు ఆ ద్వీపంలో చిక్కుబడి ఆత్రంగా గడపడం, చివరి నిమిషం వరకు ఉండి వెనక్కి వెళ్ళిపోవలసి వస్తుందేమోనన్న వ్యధావేదన, ఇవన్నీ కళ్లకు కట్టినట్లయి మనకు ఆ వ్యధ చుట్టుకుంటుంది. ఇక్కడ ఉన్న తండ్రితో కలిసి బతకడానికి వచ్చిన కొడుకుని ఆ కాలంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగిన ప్రశ్నల్లో కొన్ని ఆ వీడియోల్లో దర్శనమిస్తాయి. ఇద్దరిని విడివిడిగా చేసే ఇంటర్వ్యూల్లో, మీ ఇంటికి ఎన్ని కిటికీలుండేవి, మీ వీధిలో ఎన్ని ఇళ్ళు ఉండేవి లాంటి ప్రశ్నలకు ఇద్దరి నుంచి ఒకే సమాధానం రాకపోతే వెనక్కు వెళ్ళిపోవలసిందే. అసలు ఆ ప్రశ్నలు ఎంత అవకతవకగా ఉండేవాటంటే, వీసా రావడం అంటే అదొక లాటరీలాగా భావించేవారట. ఇందువల్ల ఒక్కోసారి నిజంగా కొడుకు కాకపోయిన వ్యక్తి కూడా ఈ ప్రశ్నలకు పరీక్ష కూర్చున్నట్టు బాగా ప్రిపేర్ అయ్యి వస్తే వీసా లభించి రాగలిగేవాడట. నిజానికి ఇప్పుడు అటువంటి ప్రశ్నలు అడగకపోవచ్చు, అలా ద్వీపంలో వేచి చూడాల్సి రాకపోవచ్చు, కానీ వీసా నిబంధనలు ఇప్పుడు మాత్రం ఏం మారాయి? గంటల తరబడి నిరీక్షణలు, కఠిన నిబంధనలు, వీసా దేవుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాల్సి వస్తోందంటేనే అర్థమవుతోంది కదా మానవ ప్రయత్నాన్ని మించిన మానసిక శక్తి అవసరమని మనుషులు భావిస్తున్నారని. కవిత. అక్కడి కవితల్లోని ఒక్కటి ఇక్కడ చెప్తాను, వినండి. బీయింగ్ ఐడిల్ ఇన్ ద వుడెన్ బిల్డింగ్, ఐ ఓపెన్డ్ ఎ విండో. ద మార్నింగ్ బ్రీజ్ అండ్ బ్రైట్ మూన్ లింగర్ టుగెదర్. ఐ రిమైన్స్ ద నేటివ్ విలేజ్ ఫార్ అవే, కట్ ఆఫ్ బై క్లౌడ్స్ అండ్ మౌంటైన్స్. ఆన్ ద లిటిల్ ఐలాండ్ ద వెయిటింగ్ ఆఫ్ కోల్డ్ వైల్డ్ గీస్ కెన్ బి ఫెయింట్లీ హర్డ్. ద హీరో హూ హ్యాస్ లాస్ట్ హిస్ వే కెన్ టాక్ మీనింగ్లెస్లీ ఆఫ్ ద స్వర్డ్. ద పోయెట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్ కెన్ ఓన్లీ అసెండ్ ఎ టవర్. వన్ షుడ్ నో దట్ వెన్ ద కంట్రీ ఈజ్ వీక్ ద పీపుల్స్ స్పిరిట్ డైస్. వై ఎల్స్ డూ వీ కమ్ టు దిస్ ప్లేస్ టు బీ ఇంప్రిజెంట్. ఈ కవితని నేను తెలుగులోకి ఇలా అనువాదం చేశాను. ఈ చెక్క కట్టడాల్లో పని పాట లేకుండా ఉన్న నేను కిటికీని తెరిచాను. తెల్లారగట్ల చల్లని గాలి, సిరివెన్నెల కాంతి పెనవేసుకునున్నాయి. మేఘాల వెనుక పర్వతాలు మూసివేస్తున్న చోట నా పల్లె జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటున్నాను. నీటిబాతుల హీన స్వరఘోష వినిపిస్తున్న ఈ ద్వీపంలో మంచు చల్లని వేచిచూపు. దారి తప్పిపోయిన నాయకుడు ఖడ్గం గురించి అర్థం లేని ప్రేలాపనలు చేస్తాడు. కవి చిట్ట చివరికి కేవలం చిన్న గుట్టని మాత్రమే అధిరోహిస్తాడు. దేశం బలహీనమైతే స్ఫూర్తి మరణించినట్లే ఈ ప్రదేశంలో ఖైదు కావడానికి తప్ప ఎందుకొచ్చాం ఇక్కడికి? తిరుగు ప్రయాణం. ప్రపంచంలో మనుషులు ఎన్ని రకాలైన మనస్సుల్లోని దుఃఖముక్కటే. ఈ ద్వీపగాథ విన్నాక అక్కడి కన్నీళ్లన్నీ మన కంట్లోకి ప్రవహించక మానవు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తిరుగుపడవ ఎక్కాం మేము. అరగంటలో టిబ్యూరాన్లో దిగాం. వెనక్కి చూస్తే ఎదురుగా అదే నిశ్చల దరహాసంతో ఏంజిల్ ద్వీపం. ఎందుకో కాసేపు ద్వీపాన్ని చూస్తూ అక్కడే ఉండాలనిపించింది. పడవ దిగిన ప్రదేశం నుంచి కుడిచేతి వైపుగా కొంచెం ముందుకు నడిస్తే ద్వీపం పూర్తిగా కనిపిస్తుంది. అక్కడి నుంచి 2 చేతులు చాచితే ద్వీపం మొత్తం 2 చేతుల కొసల మధ్యనే ఉన్నట్లుంటుంది. తిరుగు ప్రయాణంలో మరలా బే బ్రిడ్జి మీద ట్రాఫిక్ జామ్లో మామూలుగానే ఇరుక్కున్నాం. అయినా పొద్దుటినుంచి మనసంతా నిండిన ఆహ్లాదపు అనుభూతితో, గుండె బరువెక్కిన గాథలతో అలా ఎక్కువసేపు ప్రయాణం చెయ్యడమే బాగా అనిపించింది. గోల్డెన్ గేట్ బ్రిడ్జి రాత్రి నియాన్ కాంతుల ధగధగలతో కొత్త అందాల్ని వెదజల్లుతోంది. వెనకే దూరంగా ఏంజిల్ ద్వీపం చీకటి అలలని చుట్టుకుని మాకు నిశ్శబ్దపు వీడ్కోలు పలికింది.